ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಓಂ
ಪದಕುಂದೋ ಅಧ್ಯಾಯಂ 30ನೇ ಶ್ಲೋಕಂ.
ಲೀಲಿಷ್ಯ ಶೀಘ್ರ ಸಮಾನ ಸಮಂತಾತ್ ಲೋಕಾನ್ ಸಮಗ್ರಾನ್ ವದನೈರ್ಜಲದ್ಭಿಃ ತೇಜೋಭಿರಾಪೂರ್ಯ ಜಗತ್ ಸಮಗ್ರಂ. ಭಾಸಸ್ತವೋಗ್ರಾ ಪ್ರತಪಂತಿ ವಿಷ್ಣು
ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ತನ್ನ ವಿಶ್ವರೂಪ ದರ್ಶನಾನ್ನಿ ಎಪ್ಪುಡೈತೇ చూపిస్తున్నారో అర్జునుడు మూడు విధాలుగా ప్రతిస్పందన పొందుతాడు. మొదట ఆశ్చర్యం, తర్వాత భయం, తర్వాత భక్తి. ఆశ్చర్యంలో నుంచి భయంలోకి ప్రవేశిస్తాడు ప్రతిస్పందన. ఇప్పుడు మనం చదివిన శ్లోకాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఎలా అర్జునుడు ఆశ్చర్యాన్ని పొందాడు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూస్తున్నప్పుడు ఏ విధంగా ఆశ్చర్యచకితుడైనాడు అనేటువంటిది మనకు వ్యాసాచార్యుల వారు ఈ శ్లోకాల ద్వారా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క యోధులందరూ కూడా, అంటే యుద్ధ వీరులందరూ కూడా ఆ పరమాత్ముని నోట్లో ప్రవేశిస్తున్నారో, అంటే కాలాగ్ని అగ్నితో సమానం, అంటే ఏమిటి, వాళ్ళకి ప్రారంభం అయిపోయింది అని అర్థం. కాలాగ్నిలో ప్రవేశిస్తున్నారంటే ఏమిటి, పరమాత్ముడి నోరు కాలంతో పోల్చబడింది. ఆ కాలం అనేటువంటిది ఎందుకు అందరినీ స్వాహా చేసుకుంటోంది తనలో, అంటే ఎవరెవరికి ప్రారంభం అయిపోయిందో ఈ జీవితాన్ని ఇంకా చాలించాలి వాళ్ళు, ఈ శరీరంలో ఆ జీవులు ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి కదా. వాళ్ళందరూ కూడా వెళుతున్నారు పరమాత్ముడి నోట్లోకి, అంటే కాలతత్వంలో కలిసిపోతున్నారు అని అర్థం. అంటే విష్ణు పరమాత్ముడు ఆ ఈశ్వరుడి లయస్వరూపంగా దర్శనమిస్తున్నాడు అని అర్థం. సృష్టికర్తగా దర్శనమిచ్చాడు, ఆదికర్త, ఆయన మూలంగానే ఈ సృష్టి అంతా నడుస్తున్నది అని చెప్పి మధ్యాంతం, అంతం అంటే లయం, అది చూపించాలి కదా. మరి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం ఉండదు మనకు, పుట్టుగా ఇష్టం ఉంటుంది, మరణం ఎవరు ఇష్టపడతారండి. అందుకే ప్రతి ప్రాణి కూడా సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు సూయిసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇష్టపడి చనిపోరు. మనం అనుకుంటాం సూయిసైడ్ చేసుకునే వాళ్ళందరికీ జీవితం మీద విరక్తి కలిగింది అనుకుంటాం, తప్పు. జీవితం మీద విరక్తి కలిగి ఇష్టం లేక చనిపోరు వాళ్ళు. అని అయిష్టమైనటువంటిది ఏదో జరగడం వల్ల దాని నుంచి పారిపోవడానికి, చాక్లెట్ తినాలనుకుంటాం మనం, చాక్లెట్ తినాలనుకుంటున్నప్పుడు ఆ చాక్లెట్ కి చీమలు పడతాయి, అది నల్ల చీమలు కాదు ఎర్ర చీమలు. ఎర్ర చీమలు తెలుసు, రెడ్ యాంట్స్. ఎర్ర చీమలు పట్టినప్పుడు ఏం చేస్తాం, చాక్లెట్ లోపలంతా ఎర్ర చీమలు ఉంటాయి. చాక్లెట్ తినాలని చాలా ఆశగా ఉంది, లోపలంతా ఎర్ర చీమలు, చాక్లెట్ ని విసిరి పారేస్తారా నోట్లో వేసుకుంటారా, విసిరి పారేస్తారు. ఎందుకంటే ఆ చీమలు నెగ్గితే కుట్టలు కూడా కొడతాయి, చాక్లెట్ విసిరి పారేస్తాం. అంటే చాక్లెట్ విసిరి పారేసాము అంటే చాక్లెట్ మీద ఇష్టం లేకనా, చాక్లెట్ లో ఉన్నటువంటి ఎర్రసీమలు ఉన్నాయే, వాటి బాధ పడలేక చాక్లెట్ వదిలి పెడతాం. అర్థమైందా? అదేవిధంగా జీవితం మీద విరక్తి పుట్టి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇష్టపడి కాదు వాళ్ళు చేసుకునేది, జీవితంలో ఉన్న బాధలు భరించలేక శరీరాన్ని సాధించాలని కోరుకుంటారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కాలతత్వంలో ప్రవేశిస్తున్నారంటే వీళ్ళ ప్రారంభం అయిపోయింది ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలో. అందుకనే కొంతమంది ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఈ ముక్కులో ట్యూబు, ఆ ముక్కులో ట్యూబు, ఇక్కడ ట్యూబ్, అక్కడ ట్యూబ్ పెట్టినా బతుకుతూనే ఉంటారు, సర్వైవ్ అవుతూనే ఉంటారు ఏదో విధంగా. డాక్టర్లు అంటారు ఇంకా 2 రోజులే 3 రోజులే అంటుంటారు. అని ఇంటికి పంపిస్తే అందరినీ పిలిపిస్తారు టెలిగ్రామ్ నుంచి, బాగానే ఉంటారు మనిషి. ఏమిటయ్యా అంటే ప్రారంభం ఇంకా ఉందండి ఆయనకి. ఆ జీవుడు ఆ శరీరంలో ఉండవలసిన కాలం ఇంకా ఉన్నది, ఏ డాక్టర్లు నిర్ణయించలేరు చూసారా. అందుకని ఒక్కొక్క కొంతమంది ఏమో అన్నీ బాగున్న వాళ్ళు, అన్నీ బాగానే ఉంటాయి, సడన్ యాక్సిడెంట్, బాత్రూంలో దారి కింద పడ్డాడు అంతే అని కాన్షియస్తున్నాడు. 2, హార్ట్ అటాక్, ఇవన్నీ ఏమిటి, ఇప్పుడు తిరుగుతున్న మనిషే కదండి అన్నాడు. డాక్టర్లు కూడా చెప్పలేరు. జీవుడు ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతాడు అనేటువంటిది ఎవ్వరు నిర్ణయించలేరు. అంటే ప్రారంభం అయిపోయే వరకు వాడు ఉండి తీరుతాడు. అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల మృత్యువుకు అంటే భయపడకూడదు. నేను చెప్తున్నాను ఈ విషయం అంటే మృత్యువు అంటే భయం అనేటువంటిది అక్కర్లేదు అసలు. ఎందుకంటే మనకు ఈ జీవుడు ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలో ఆ ప్రారంభం అనేటువంటి స్ప్రింగ్ ఉంటుంది అనమాట, ఆ తీగ, దాన్ని ఈ జీవుడిని ఇందులో ఉంచుతుంది. ఆ ప్రారంభం మనం చేసిన కర్మల ఫలం, ఈ జీవుడు ఈ శరీరంలో ఇంతకాలం ఉండాలి, ఇంత కర్మఫలం అనుభవించాలి, ఇన్ని సంవత్సరాలు ఉంటేనే ఇంత కర్మఫలం అనుభవించగలడు కనుక ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు, ఇన్ని వారాలు, ఇన్ని గంటలు, ఇన్ని క్షణాలు అని చెప్పి లెక్క. అది అయిపోయిన తర్వాత ఆ స్ప్రింగ్ కట్ చేయబడుతుంది అనమాట. చాలు ఈ జీవితం, ఈ శరీరంలో చాలు, వచ్చేసాయి. డిసోసియేషన్ విత్ ద బాడీ, దిస్ బాడీ, ఓల్డ్ బాడీ. మళ్ళీ వెళ్ళి వేలాడుతూ ఉంటాడు జీవుడు, ఎక్కడ కలుద్దామా ఇంకో శరీరంలో అని. కాబట్టి ప్రారంభం ఉన్నంత వరకు ఈ జీవుడు శరీరంలో ఉంటాడు. ప్రారంభం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత పట్టుకు వేలాడినా కూడా, ఎంతమంది డాక్టర్లు లక్షల రూపాయలను ఖర్చు చేసినా కూడా ఆ జీవుడు ఆ శరీరంలో ఉండడు. ఇది విషయం మనం తెలుసుకుంటే మనకు నెమ్మది మనసుకి. ఎంతకాలం ఆయుష్ో అంతకాలం నిర్ణయం అయిపోతుంది ఆల్రెడీ. కాబట్టి మృత్యు భయం అనేటువంటిది అవసరమే లేదు, ఎందుకంటే మన చేతుల్లో లేదది. వీళ్ళందరూ కూడా ఎలా ప్రవేశిస్తున్నారు అని చెప్పారు కృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపంలో చూపిస్తున్నాడు. 2 ఉదాహరణలు ఇచ్చారు. ఎట్లాగైతే నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయో, 28 శ్లోకంలో, నదీనాం బహవః అంబువేగాః, ఎలాగైతే ఈ చిన్న చిన్న పాయలు కలిసి నదుల్లాగా మారి నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయో, సముద్రమేవ అభిముఖా ద్రవంతి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, నదిలో కలుస్తున్నాయి అంటే ఏమిటి, ఎక్కువ ఫ్రిక్షన్ లేకుండా, ఎక్కువ బాధపడకుండా జీవాత్మ పరమాత్మ ఐక్యం అవ్వడం. సాధువులందరూ, మంచి మహానుభావులందరూ కూడా, మహాత్ములందరూ కూడా నదులతో, నదులు పోయి సముద్రంలో కలిసినట్టుగా వీళ్ళు పరమాత్మలో కలిసిపోతున్నారు అని అర్థం. అందుకని ఆ ఉదాహరణ అర్థమైంది. 29 శ్లోకంలో ఏం చెప్పారు వ్యాసవారు, మండుతున్న అగ్నిలో ఎలాగైతే ఈ మిడతలన్నీ పడుతూ ఉంటాయో భస్మమైపోతూ ఉంటాయి. అంటే ఏమిటి భస్మమైపోవడం అంటే ఏమిటి, ఇక్కడ దుర్మార్గం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని, ఈ శరీరాన్ని చాలించుకుంటున్నారు, ఇంకొక శరీరాన్ని పొందబోతున్నారు అని. నదులు సముద్రంలో కలవడం అందంగా ఉంటుంది చూడడానికి, ఆ కలయిక ఆహ్లాదంగా ఉంటుంది. మహానుభావులు, మంచివాళ్ళు, సజ్జనులు, గొప్పవాళ్ళందరూ కూడా పరమాత్మలో, పరమాత్మ దగ్గరికి వెళతారట, వైకుంఠం, కైలాసం, అని చెప్తారు. అలా భగవంతుడితో ఐక్యం అవ్వడం విశేషం, ఆహ్లాదం. కానీ మన కళ్ళ ముందే మిడతలన్నీ పోయి అగ్నిలో పడి భస్మం అయిపోతూ ఉంటే, కాలిపోతూ ఉంటే అది కొంచెం ఆహ్లాదంగా ఉండదు ఆ మరణం. దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుష్ట కర్మలు చేసే వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి మరణాన్ని మనం ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పలేదు, మన ఊహ. కరోలరీ అంటారన్నమాట, యు కెన్ ఎక్స్ట్రాపులేట్. అందుకని నదులు సముద్రంలో కలవడం బాధ లేకుండా, సముద్రంలో కలిసేటప్పుడు నది ఆనందంగా కలుస్తుంది. చూసావా నా చోటుకి వచ్చేసాను నేను, ఆనందంగా కలిసిపోయి సముద్రంతో ఏకమైపోయి, సముద్రము అనేటువంటి మహాసముద్రంతో తను కలిసిపోవడం వల్ల ఆ నదికి సంతోషం. ఈ జీవుడికి కూడా పరమాత్మలో లీనం అవ్వడం వల్ల సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ పతంగా అగ్నిలోపడి భస్మం అయిపోయేటప్పుడు, కారిపోయేటప్పుడు ఎంత దుఃఖం. అదే తప్పు చేసిన వాళ్ళకి కర్మలు, దోషభూయిష్టమైన జీవితాన్ని గడిపిన వాళ్ళకి, పాపకర్మలు చేసే వాళ్ళందరికీ కూడా నరకయాతన ఉంటుంది అంటారు. నరకయాతన అంటే కష్టపడుతూ ఉన్నమాట ఆ పతంగాల్లాగా. ఎందుకంటే యుద్ధంలో చేసేటప్పుడు మంచివాళ్ళు కూడా నోట్లోకి వెళ్ళిపోతున్నారు, కృష్ణ పరమాత్మ నోట్లోకి. దుర్యోధనుడు వీళ్ళందరే కాదు, సాధువులు కూడా వెళ్ళిపోతున్నారు, మంచి మంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే ఏంటి, వాళ్ళ ప్రారంభ కర్మం అయిపోయింది. ఈ విధంగా వాళ్ళు పరమాత్మలో లీనమవుతున్నారు. ఈ దుర్మార్గం చేసిన వాళ్ళందరూ ఈ విధంగా అగ్నిలో మిడతలు పడినట్టుగా వీళ్ళు. ఇదంతా చూసి భగవాత్ముడు ఏం చేస్తున్నాడు, ఆనందంగా తప్పరిస్తుకుంటూ తింటున్నాడు ఆయన. అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆయనకి ఏం సంబంధం లేదు, వాళ్ళ వాళ్ళ కర్మలు అయిపోగానే వాళ్ళు వాళ్ళు ఆ కాలతత్వంలో ప్రవేశిస్తారు. సృష్టి చేసేటప్పుడు ఎంత, అందుకనే లీలా సూత్ర నాటకధారి అంటారు. అదంతా అయిపోయిన తర్వాత, సృష్టి స్థితి అంతా అయిపోయిన తర్వాత, సృష్టి చేసేటప్పుడు భగవంతుడు సంతోషంగా ఉంటాడా, లయం అయ్యేటప్పుడు దిగులుగా ఉంటాడా, అయ్యో నేను చేసిన సృష్టి అయిపోతున్నది అని. గేమ్ అయిపోయేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ గేమ్ అయిపోయేటప్పుడు గెలిచే ముందు ఎట్లా ఉంటారు, ఎవరో ఒకరు గెలుస్తారు కదా. అదేవిధంగా ఒక ఆట ఆడేటప్పుడు కానీ, ఒక క్రీడ కానీ ఎట్లా ఆనందంగా ఉంటుంది. పరమాత్ముడికి ఈ సృష్టి స్థితిలో క్రీడ అని అనుకుంటే మనం, లయం అయ్యేటప్పుడు ఏంటంటే గేమ్ ఈజ్ పూర్తి అవుతుందని అర్థం. గేమ్ ఈజ్ క్లోజింగ్ అని అర్థం. అంటే సృష్టి అనే ఆటని పూర్తి చేస్తున్నాడు పరమాత్ముడు. అందుకని సంతోషంగా చప్పరిస్తున్నాడు, అబ్బా నేను చేసిన సృష్టి ఎంత బాగుంది, సక్సెస్ఫుల్లీ నేను చేశాను ఈ సృష్టిని. అంటే ఖాళీ చేయడం అనమాట. మనం కూడా ఖాళీ చేస్తాం కదండి, చేసినవన్నీ వంట పదార్థాలన్నీ, పంచభక్ష పరమాణాలన్నీ చేసి ఖాళీ చేసేటప్పుడు డబ్బా ఖాళీ అవుతుంటే సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? ఆహా ఎంత బాగా చేశారు, తొందరగా ఖాళీ అయితే బాగా రుచిగా ఉందని అర్థం, బాగా చేయకపోతే ఎక్కువ కాలం డబ్బా ఉంటుంది. తినేటప్పుడు ఎట్లా ఆనందిస్తాము మనం. పరమాత్ముడికి కూడా తను చేసినటువంటి సృష్టిని ఒక మైసూర్ పాక హల్వా మాదిరి, రసగుల్లా గులాబ్ జామ్ మాదిరి ఆనందంగా చప్పరిస్తున్నాడు. అది ఇక్కడ లేలిచ్చేసే గ్రసమాన సమంతాత్. గ్రసమానం అంటే మింగేస్తున్నాడు అనమాట అన్నిటిని. సమగ్రాన్ లోకాన్ అంటే అందరిని, ఇటువైపు వాడని అటువైపు వాడని రెండు వైపులా ఉన్నటువంటి యోధులని, అన్ని వైపుల, ఒకవైపే కాదు అన్ని వైపుల. అంటే అన్ని వైపుల అంటే ఏమిటి, ఎక్కడెక్కడ ఎవరు ఏ విధంగా కింద పడి చనిపోతో తెలియదు. కొంతమంది ఏనుగుల మీద ఉన్నారు, కొంతమంది గుర్రాల మీద ఉన్నారు, కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది ఒంటిల మీద, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. రకరకాల అక్షౌహిణులు అన్ని డైరెక్షన్లో ఉన్నాయి. అన్ని డైరెక్షన్స్లో ఎవరెవరికి ప్రారంభం అయిపోయిందో వాళ్ళందరూ కూడా గ్రహించబడుతున్నారు, మింగబడుతున్నారు. ఎలా మింగబడుతున్నారంటే మండుతున్నటువంటి నోరు, బ్లేజింగ్ మౌత్ అంటాం. ప్రజ్వలంతి జ్వలద్భి వదనై, ప్రకాశిస్తున్నటువంటి మండుతున్నటువంటి ఆయన నోట్లో వీళ్ళందరూ కూడా ప్రవేశిస్తున్నారు. లేలి చేసే ఆపూర్యం, ఒక్క కొంచెం కూడా లేకుండా విస్తరి విస్తరి చూస్తారు కదా, నీట్గా తినేస్తారు కొంతమంది. నీట్గా తిన్న తర్వాత ఇంకా చూడుస్తారు, కొంత చూడిచ్చేలా మరీ తింటారు. ఆ రోజుల్లో వంట బాగా చేసేవాళ్ళు, ఇప్పుడెవరు చేస్తున్నారు వంటలు ఎక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో అంటే? పాపం చిన్నప్పటి నుంచి 11 నుంచి వంట అలవాటైపోయి వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ ఆనందంగా వండి పెట్టాలని చెప్పి సంతోషంగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకని ఇంటి యజమాని మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే, భోజనానికి కూర్చుంటే కంత శుభ్రంగా క్లీన్ చేసేసి తినేవాళ్ళు. అంటే చేతులు కూడా నాకి మొత్తం అనమాట, కాడి కడుపు ఉండే పని కూడా ఉండదు. అంటే ఆ గృహిణి ఎంత రుచిగా వండి ఉండాలి భోజనం, అలా వండాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. ఈ రోజుల్లో సినిమా చూస్తూనో టీవీ చూస్తూనో వంట చేస్తారు, అది ఇష్టం లేకుండా చేసేవాడిని. ఏమిటండి ఇవాడ కూడా వంట చేయాలో, బోరుగా. అందుకని వంట నేర్చుకునేదే లేటుగా. తర్వాత నేర్చుకున్న వంట కూడా సరిగ్గా చెయ్యరు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇళ్లలో సరిగ్గా చెయ్యరు, వీళ్ళకి ఏం వంటలు వస్తాయి? అందుకని ఏమి రసిచ్చి రసిచ్చి తినగలరు వాళ్ళు, ఆనందంగా తినలేరు కదా. అదేవిధంగా పరమాత్ముడు తాను చేసినటువంటి సృష్టిని ఆనందంగా తుడిచేసి తెస్తున్నాను అన్నమాట, ఇస్తరాకు మీద ఏమీ లేకుండా. అది లేలిచ్చేసే అంటే, అంటే ఆయన చేసిన సృష్టి ఆయనే ఆనందంతో ఆస్వాదిస్తున్నాడు అని అర్థం. సమగ్రం జగత్, సమగ్రం అంటే ఏంటి? అంత ప్రపంచం. సమగ్రం జగత్ తేజోభి తవ ఉగ్ర భాస, నీ యొక్క ప్రకాశం వల్ల నీ యొక్క కాలం అనే అగ్ని మృత్యు అట్లా వ్యాపిస్తున్నది. అంత అగ్ని ఎట్లాగైతే వ్యాపిస్తుందో, ఇలా చూసేటప్పటికి ఇట్లా వ్యాపించేస్తుంది అగ్ని. చూసారా ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికి అన్ని ఖాళీ అయిపోతాయి. వాడు వచ్చి ఏం చేస్తాడంటే, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేటప్పటికి ఏముండదు, పొగ ఉంటుంది, అప్పటికి అన్ని దహనం అయిపోతుంటాయి, లేట్ అన్నమాట. ఆ అగ్ని అంత వేగంగా అలా ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా ఈ కాలం అనే అగ్ని అంతటా వ్యాపిస్తుంది అన్నమాట, వ్యాపించి స్వాహ చేస్తూ ఉంటుంది ఎక్కడ వాళ్ళనక్కడ తనకు. అందుకని పేపర్ చూస్తే మొదటి నుంచి చివరి దాకా చూస్తే ఎన్ని కేసులు, ఎన్ని స్టేట్స్లో, ఎన్ని కంట్రీస్లో, ఎక్కడెక్కడ ఎంతమంది ఖాళీ 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 అని. ఏం లేదు, బోల్తా బోల్తా అంటే తెలుసు కదా, తెలుగు పేపర్ చూస్తే లారీ ఆటో ది బోల్తా అన్న, టాటా సుమో బస్సు బోల్తా, ఇదే కదా పేపర్లు చూస్తాం. ఫ్లైట్ క్రాష్ అన్నా, ప్లెయిన్ క్రాష్, పడవ మునిగిపోయిందని, ఓడ మునిగిపోయిందనో, ఇటువంటివి న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఏ రోజు మృత్యువు లేకుండా పేపర్లో న్యూస్ ఉన్నాయండి, ఎంత వ్యాపిస్తున్నదో చూసారా. అది చెప్తున్నారు ఇక్కడ, సమగ్రం జగత్ తేజోభి ఆపూర్యం, నీ యొక్క ఈ ప్రకాశం, కాలం అనే ప్రకాశం సంతడా వ్యాపించి ఉన్నది. అంటే అది భయంకరంగా ఉగ్రభాస, ఉగ్రాహ భాస, భయంకరంగా క్రూరంగా ఉన్నాయి ఆ యొక్క ప్రకాశ, ఆ యొక్క ఏమిటి మృత్యు అనే కాంతులు పర్వేడ్ అవుతున్నాయి అన్నమాట. ఇష్టపడతారండి ఎవరన్నా, క్రియల్గా ఉన్నాయని చెప్తున్నాడు. ఉగ్రాహ ఏం చేస్తున్నాయి, అవి మండింప చేస్తున్నాయి, ప్రతపంతి అందరినీ తపింపజేస్తున్నాయి అన్నమాట. తప్పింపజేస్తున్నాయి అంటే ఎలా చేస్తున్నాయో తెలుసా, ఓల్డ్ ఏజ్ రూపంలో, వృద్ధాప్య రూపంలో వచ్చి మనల్ని తప్పింపజేస్తుందా లేదా? యమధర్మరాజు ముందుగా పంపిస్తాడు ఎవరిని, వృద్ధాదేవితని. నువ్వు పోయి కాస్త కాస్త గుర్తు చేస్తుండే అప్పుడప్పుడు వృద్ధాప్యం, అందుకని కొంచెం 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 తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి, గుర్తు చేయడం అన్నమాట. రెడీ జోక్ చెప్పాను కదా ఒకసారి, తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికి పళ్ళని ఊడిపోతాయి. ఇలా తెల్ల వెంట్రుకలు రావడానికి పళ్ళు ఊడిపోవడానికి ఏమిటి కనెక్షన్ అంటే, పళ్ళు తెల్లగా ఉంటాయి కదా, వాటికి గర్వం ఉంటా, మేము తెల్లగా ఉన్నాం, మేము తెల్లగా ఉన్నాం అని చాలా గర్వం. ఈ పక్కన తెల్ల వెంట్రుకలు వచ్చేటప్పటికి వాటికి ఇన్సల్ట్, నాకు కాంపిటీషన్, నాకు కాంపిటీషన్ పక్కన ఈ తెల్ల వెంట్రుకలు వచ్చినాయి, ఇంకా నేను ఉండకూడదు ఈ శరీరంలో అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటాయి. అందుకని ఆశను పంటి డాక్టర్ దగ్గరికి పోతూ ఉండాలి. ఆ పంటి బాధ అంతా ఇంత కాదు, అందుకని పళ్ళు కూడా కొంచెం కొంచెం ఊడిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇది టార్చింగ్ అంటే, ప్రతపంతి అంటే ఏమిటి, వృద్ధాప్య రూపంలో ఆ జాయింట్ ప్రాబ్లం, ఈ జాయింట్ ప్రాబ్లం, పళ్ళు ప్రాబ్లం, కన్ను ప్రాబ్లం, ఈ సమస్యలు అన్నమాట. వ్యాధి వృద్ధాప్యం ఒక సమస్య, నడవలేం కదా, కూర్చుంటే లేవలేం కదా, సరిగ్గా నిద్ర పట్టదు కదా, కొన్ని నిద్ర అన్న పడితే అన్ని మర్చిపోవద్దు, సరిగ్గా నిద్ర పట్టదు కదా, పోనీ అన్నం హాయిగా నవ్విలి ఆనందంగా తిందామంటే పళ్ళు ఉండవు కదా, అన్ని చూసి చదువుదామంటే కళ్ళు కనపడవు కదా, పోనీ చదివితే జ్ఞాపకం ఉండవు కదా, అందరిలాగా పరిగెత్తి పరిగెత్తి అక్కడికి పోలేను కదా, అన్ని ప్రోగ్రాములకు వెళ్ళలేను కదా, వెళదామని ఏదన్నా కాస్త బయలుదేరితే ఎక్కడికి వెళ్తామని వద్దులేవు కూర్చో అంటారు కదా ఇంట్లో వాళ్ళు. ఇవన్నీ ఏమిటండి అండి, ప్రతపంతి అన్న వ్యాధి, జర అంటే రోగం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా మనల్ని మనల్ని ఏం చేస్తుందంటే తాపం పొందేటట్లు చేస్తూ ఉంటాయి. అందుకని కొంచెం వయసు రాగానే ముఖమే మారిపోతుంది, సంతోష కళే తగ్గిపోతుంది. ఏం చెప్పమంటారండి, శరీరం ఇట్లా ఇదే కాదు, మనకు ఓల్డ్ ఏజ్ రాగా 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 ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఫస్ట్. ఎందుకంటే మనమే ఉపయోగపడేవాళ్ళం కాదు వాళ్ళకి ఫస్ట్ థింగ్. చక్కచక్క చేసేసి డబ్బులు సంపాదించే వాళ్ళంటే ఎక్కువ విలువ ఇస్తారు, మనమా ఫాస్ట్గా చేయలేము. డబ్బులు సంపాదించడం అనేది రిటైర్ అయి కూర్చున్నాం, ఉన్నది ఖర్చు చేస్తున్నాం మనం. అందుకని ఇంట్లో వాళ్ళ యొక్క ఆప్యాయత, అవన్నీ ప్రేమ అనురాగాలన్నీ కూడా కొంచెం కొంచెం చప్పచప్పగానే ఉంటాయి. ఇది ఒక తాపం. ఇంకేం కావాలండి ఇంతకంటే తాపాలు చెప్పండి, ఈ మూడు చాలు మనిషిని తపింపజేయడానికి. అందుకని ఈ తపాలు వచ్చేటప్పుడు లోపల మనం ఆ పరమాత్ముణ్ణి అర్థం చేసుకుని మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకని అన్ని సహజంగా ఒప్పుకోవాలి. వృద్ధాప్యం గురించి కానీ, మరణం గురించి కానీ, మిగతా వాళ్ళు మనల్ని ప్రేమగా చూడటం లేదే, మాట్లాడటం లేదే అని కానీ ఆ బాధని మనం కొంచెం కొంచెం కొద్దిగా దాంట్లో నుంచి బయటికి పడాలి. లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క శాంతి సుఖం అన్నీ కూడా పోతాయి వీటి వల్ల. వృద్ధాప్యం సహజం, రోగం వచ్చిందా అది ప్రారంభం అనుభవించు. ఆ ప్రారంభం, ఆ రోగం అనేటువంటిది ఈ శరీరం అనుభవించవలసి ఉన్నది, అది పోదు అనుభవించు. మనకి ఎంత ప్రేమ ఆప్యాయతలు అనురాగం పొందవలసి ఉన్నదో అంత ఆల్రెడీ ఫిక్స్డ్, అది కూడా ఫిక్స్డ్. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అడగవాకు, ఊరుకుంటామండి మనం, ఊరుకోవే కొంచెం రికగ్నేషన్ ఎప్రిసియేషన్ ఇంకా అడుగుతూనే ఉంటాం. మనకెంత ప్రాప్తమో అంతే అనురాగం కానీ ప్రేమ కానీ లభిస్తాయి. అందుకని ఆ లభించిన దానితో తృప్తిగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే పర్వాలేదు, లేకపోతే దుఃఖంతో బాధపడాల్సి వస్తుంది. అందుకని వాళ్ళందరూ మనల్ని వదిలే లోపల మనమే వాళ్ళని మనఃపూర్వకంగా వదిలిపెట్టాలి, అది బెటర్. వాళ్ళు మనల్ని వచ్చి విచారించేటట్లుగా ఉండాలి, పిల్లలు కానీ మనవరాళ్ళు కానీ బాగున్నారా అని చెప్పి వచ్చి కూర్చునేటట్లుగా ఉండాలి మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు మనల్ని వదిలే లోపల, రిజెక్ట్ చేసే లోపల మనమే వాళ్ళని, ఎందుకు వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం, నాకెందుకు, నాకెవ్వరితో పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మనతో పని లేదు మనకు, వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళ వెంట పట్టు. అందుకని మనం ఎక్కడికి పోవాలి ఇప్పుడు, వాళ్ళని వదిలిపెట్టి నేనేం చేయాలండి అన్న, పట్టుకో పరమాత్ముణ్ణి, పరమాత్మని చింతన చేయి, పరమాత్మలోనే ఉండు, పరమాత్మ ఆలోచనే చేస్తూ ఉండు, జపం చేస్తూ ఉండు, లేకపోతే మరీ ఈసడింపులు ఎక్కువైపోతాయి. మనం కనుక వాళ్ళని పట్టుకొని వెళ్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళ ప్రేమ అనురాగ ఆప్యాయతల కోసం ఆ వృద్ధాప్యంలో కూడా అవి లభించవు ఎట్లా, ఎందుకంటే వాళ్ళంతా బిజీ, వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకి ఉన్నాయి పిల్లలకి. కనుక పరమాత్ముడి మీద మనం మనసు లయం చేశాము అంటే మనకు ఈ బాధ ఉండదు, ఈ సడింపుల బాధ ఉండదు. ఈ సడింపు అంటే తెలుసు కదా, మీ పిల్లలందరూ చేస్తారని కాదు, చెప్తున్నా, లోకం తీరు, ప్రపంచం అట్లా ఉంది. బాధలోంచి బయటపడాలంటే ఇది ఒక్కటే మార్గం. మనమే మెచ్యూర్ కావాలి లోపల అన్నమాట. అర్థమైందా? అందుకని ఇవన్నీ కూడా సహించడం కోసమే. ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే భయం. ఇదేమిటయ్యా ఇట్లా అన్ని చూపిస్తుంటే తట్టుకోలేక భయం వచ్చేసింది ఆయనకి. ఆయన కలిగే భయం అర్జునుడి భయం కాదు, మనందరికీ భయమే కదా. అందుకని చెప్తున్నాను ఇవన్నీ. మనకు భయం కలిగినట్లుగానే అర్జునుడికి కూడా భయం కలిగింది. కానీ ఏం అడుగుతున్నాడు ఇప్పుడు 31వ శ్లోకంలో చదువుతాం. ఇది అర్జునుడి ప్రశ్న అనమాట. ఇంతవరకు ఆశ్చర్యంతో మాట్లాడాడు. మాట్లాడి అసలు ఎవరు నువ్వు, నీ సంగతి ఏంటి చెప్పు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని. విశ్వరూపం చూసి అడుగుతున్నాడు ఏమని.
ఆఖ్యాహి మే కో భవానుగ్ర రూప నమోస్తు తే దేవ వర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంత మాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం.
కః భవాన్ మే ఆచ్యాహి, కహ ఎవరు నువ్వు, కహ అంటే ఎవరు నువ్వు, ఆచ్యాహి నాకు చెప్పవలసింది. ఈ నువ్వు అన్న అంటే కహ భవాన్ అంటే నువ్వెవరివి, హూ ఆర్ యూ అని అడుగుతున్నాడు అర్జునుడు. కృష్ణుడిని ఏమని అడుగుతున్నాడు, హూ ఆర్ యూ అంటే నువ్వెవరు అసలు. భవాన్ కహ ఎటువంటి నువ్వు, ఉగ్ర రూప అంటే భయంకరమైనటువంటి క్రూరాకారంలో ఉన్నటువంటి అన్నిటినీ నీలో స్వీకరిస్తున్నటువంటి నువ్వు ఎటువంటి వాడి నువ్వు, ఎవరు నువ్వు అసలు, ఉగ్ర రూపంలో ఇట్లా ఉన్నావు. ఆఖ్యాహి నాకు చెప్పవలసింది, ఆఖ్యాహి నువ్వు చెప్పు నాకు, నువ్వెవరివి, కథయా చెప్పవలసింది. మే అంటే నాకు, నాకు చెప్పవలసింది. దేవవర ప్ర దేవవర తే నమః అస్తు. నమః తే అస్తు. నమః అంటే నమస్కారం, తే అంటే నీకు, అస్తు నా నా నమస్కారములు నీకు అని అర్థం. నమః అస్తు అంటే ఇదిదా భయం, భక్తి అనమాట. ఎప్పుడైతే భయం భక్తి వచ్చిందో నమస్కారం మొదలుపెట్టాడు. నువ్వెవరో చెప్పు నాయన అసలు. నమః అస్తు నమస్కారం చేస్తూ, నీకు నమస్కారములు నాకు చేస్తున్నాను. ప్రసీద హే దేవవర. దేవవర అంటే దేవానాం ప్రధాన, వర అంటే ప్రధానుడు అని అర్థం. దేవ అంటే దేవతలు, దేవతలందరిలోకి శ్రేష్ఠుడు అని అర్థం. దేవవర అంటే దేవతలకి దేవత, గాడ్ ఆఫ్ గాడ్స్ దేవవర అంటే. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే దేవతలకు దేవుడివి అంటే ఏమర్థం. గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే ఫస్ట్ గాడ్ పెద్ద జీయ చిన్న జీయ, గాడ్ ఆఫ్ గాడ్స్ ఫస్ట్ జి గాడ్ లో పెద్ద జీయ చిన్న జీయ. జీయర్ స్వామి అని వాటండి, నేను అడిగే జీయర్ స్వామి ఇలా పెద్ద జీయ చిన్న జీ అంటే దేవతలకు దేవుడివి అంటే ఏమిటి. నీ తర్వాత పైన ఎవరు లేరు, ఇంకా పొగుడుతున్నాడు చూడండి. అందుకని ఏదన్నా చెప్పాలని అడిగినప్పుడు పొగడాలన్నమాట వ్యక్తిని. దేవవర ప్రసీద ప్రసన్నుడి కావలసినది. ఏ దేవవరా నీకు నమస్కారములు, నీవు ఎవరో నాకు చెప్పవలసింది అని చెప్పి మూడో లైన్లో అడుగుతున్నాడు. విజ్ఞాతుం ఇచ్ఛామి ప్రసీద అంటే నువ్వు నన్ను అనుగ్రహించాల్సినది. ప్రసీద ప్రసాదం కురు అని అర్థం. ప్రసీద అంటే ఏమిటి? ప్రసన్నుడివి కావలసినది, నాకు ప్రసన్నుడివి కావలసినది. నేను విజ్ఞాతుం ఇచ్చామి భవంతం ఆద్యం. భవంతం ఆద్యం మీ యొక్క సృష్టి స్థితి కర్తవైనటువంటి నీ యొక్క అంటే ఆదౌ భవం ఆద్యం భవంతమాద్యం. ఆదౌ భవం అంటే సర్వకారణభూతం అని అర్థం. భవంతం ఆద్యం అంటే అసలు నీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి చెప్పు. అదే భవంతం ఆద్యం అంటే నీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, నీ జాతకం అంతా ఏమిటో చెప్పు నాయన. అసలు నువ్వెవరు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక పక్కన మంచి వాళ్ళని కూడా మింగేస్తున్నాడు. సాధువులను పరిత్రాణాయ సాధువునా అన్నావు, సాధువులను రక్షించడానికి కదా ఈ అవతారం తీసుకున్నావు. ఇప్పుడు చూస్తేనేమో ఆ సాధువులందరినీ కూడా మింగుతున్నావు. అక్కడ చూసాం కదా ముందు శ్లోకంలో, సాధువులందరూ కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు పరిత్రాణాయ సాధువుడివే, లేకపోతే రక్షించడానికి వచ్చావా భక్షించడానికి వచ్చావా? అందుకే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, టీచర్ అమ్మ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు కొడుతుంటే పిల్లలకి అర్థం కాదు, అసలు వీళ్ళు ఎందుకు కొడుతున్నారు మనల్ని అని అనిపిస్తుంది. పిల్లల్ని కొడతారు కదా, తల్లి అంటే ప్రేమగానే ఉంటుంది అనుకుంటాడు పిల్లవాడు. ఒక్కొక్కసారి తల్లి కోపం వచ్చి కొడుతుంది, ఇదేంటి మా అమ్మ కూడా కొడుతుంది నన్ను. అమ్మే కొడితే ఎవరిని రక్షించేది పిల్లవాడిని? అందుకని పిల్లలకి సందేహం వస్తుంది ఒక్కొక్కసారి. అమ్మ తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురు నుంచే ప్రేమ పొందాలని కోరుకుంటుంటాడు. మిగతా వాళ్ళు ఎవరు ద్వేషించినా కొట్టినా కూడా ఆ పిల్లవాడు అంత బాధపడడు. కానీ తల్లి కానీ తన తోడబుట్టిన అంటే బాగా సంబంధమైనటువంటి వాళ్ళు కనుక కొడితే తట్టుకోలేడు. అందుకని ఇప్పుడు అర్జునుడికి అదే సందేహం, నువ్వు అందరినీ కాపాడటానికి కదా ఈ అవతారం తీసుకున్నావు, కానీ మంచి వాళ్ళందరినీ కూడా మింగుతున్నావు ఏంటయ్యా అని అర్థం. మంచి వాళ్ళందరినీ కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారే వాళ్ళందరూ కూడా. కాబట్టి నువ్వేమిటసలు నీ రూపం? విజ్ఞాతం ఇచ్చాను భవంతం ఆది. ఇంకడేదో ఉంది నీ యొక్క, నీవు సృష్టికర్తగా ఉండి నీ యొక్క కారణ రూపుడైనటువంటి నువ్వులో నీలో ఇంకా తెలుసుకోవలసినది ఏదో ఉంది. ఇట్లా అన్ని రకాల వాళ్ళని అందరినీ మింగేస్తున్నావు అంటే నాకు అర్థం కావట్లేదు నీ గురించి. నువ్వు అసలు ఎవరు అని చెప్పు నాకు అని అడుగుతున్నాను. అందుకని వేషం వేసుకుంటూ వస్తే ఆ మాయాబజార్లో సినిమా కూడా చూసారా, ఘటోద్గతుడు వచ్చి కూర్చోటేటప్పటికి కృష్ణ పరమాత్ముడు వృద్ధుడి రూపంలో కూర్చుంటాడు. అటు నేనే ఇటు నేనే అని చెప్తూ ఉంటాడు. పాట విన్నారా? ఆ పాట పాడతాడనమాట, ఎవరు నువ్వు అని అడుగుతాడు ఘటోద్గతుడు ఆ వృద్ధుణ్ణి. నేనా అని, ఎక్కడ ఉంటావు నువ్వు అంటే, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అంతటా ఉన్నాను అన్నాడు. అందుకని రూపం చూసి కనుక్కోలేం మనిషిని. ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే మనిషి ఆ పరమాత్ముడు ప్రసన్నుణ్ణి చేసుకోవాలి ఫస్ట్. ప్రసన్నుణ్ణి చేసుకుంటే అది భక్తి ద్వారా వస్తుంది. భక్తి ద్వారా ఆ పరమాత్ముడిని అడగాలి మనం, అసలు నువ్వేమిటి, రాముడివా కృష్ణుడివా, అంటే రామకృష్ణుడివా శివుడివా, ఎవరివి నువ్వు, ఇన్ని రూపాలు నీకు, ఇన్ని రకాలుగా ఉన్నావు, ఇన్ని పేర్లు నీకు, అక్కడ ఉన్నారంటాడు ఇక్కడ ఉన్నారంటా, నువ్వేమిటో నాకు కొంచెం చెప్పు నాయన. పూజ చేస్తూనే డైలీ ఒక్కొక్కసారి మనసులో వచ్చిందంటే ఆ భావన, అది ప్రసన్నం చేసుకోవడం పరమాత్ముడిని. తన యొక్క పరమాత్ముడి గురించి మనకు ఏ ఏ సందేహాలన్నీ ఉన్నాయో అవన్నీ ఆయన ముందు మనం గనక ఉంచాము అంటే ఆ సందేహాలన్నీ తీరుస్తాడు ఆయన. మనకు సందేహాలే రావు కదా ముందు. మనం కోరి ఏమేం కోరుకోవాలని వస్తాయి మనసుకు ముందు. అసలు ఎవరు ఈ దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉన్నావు, అసలు నువ్వు ఏమిటి నీ రూపం, నాకు కొంచెం తెలిసేటట్టు నీ గురించి అన్ని సందేహాలే నాకు. ఒక్కొక్కసారి మంచి చేస్తావు, ఒక్కొక్కసారి చెడు జరుగుతుందని, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు చేశావు, చేసిన వాడి చేసే దోమలు ఎందుకు పుట్టించావు, ఇవన్నీ ఎందుకు చేశాడని సందేహాలన్నీ ఉంటే అసలు ఏమిటి నీ సంగతి చెప్పు అన్నారు. ఏ సందేహం ఉన్నా సరే అట్లా మనసులో సంకల్పం వచ్చినా చాలు, మీరు నోరు తెరిచి అడగక్కర్లేదు. ఏమిటో నీ యొక్క ఇది తెలియకుండా ఉన్నది నాకు. ఇట్లా అడిగేవాళ్ళు త్యాగరాజు, మీరాబాయి, భద్రాచల రామదాసు, పురంధరదాసు వీళ్ళందరూ ఆ పరమాత్ముణ్ణి అడిగేవాళ్ళు, నీ యొక్క రూపాన్ని నాకు చూపించు, నీ యొక్క గొప్పదనాన్ని నాకు తెలియజేయ, అసలు నువ్వేమిటి, ఎవరివి అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఆ యొక్క పరమాత్ముడి యొక్క అసలు స్వరూపం అంతా తెలుస్తూ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే నా భక్తి అన్నమాట. ఎందుకంటే అర్జునుడు కూడా ఎప్పుడైతే ఇదంతా చూశాడో, అసలు నువ్వెవరు చెప్పు నాకు, నువ్వు కృష్ణ పరమాత్మవి కాదు, నువ్వేదో దీనికంటే అతీతమైన వాడివి. ఇప్పుడు అనిపిస్తున్నది అర్జునుడికి, ఆఖ్యాహి భవంతం ఆద్యం, ఆది కారణం నీవు, సర్వకారణమైనటువంటి నీ యొక్క ప్రైమల్ వన్ అంటాం. ఆద్యం అంటే ప్రైమల్ వన్, భవంతం సృష్టికర్తారం అని అర్థం చెప్పవలసినది. ఎందుకంటే న ప్రజానామి, నాకు తెలియదు అందుకని చెప్పవలసినది. న ప్రజానామి, నీవెవరో నాకు తెలియదు, నువ్వేమిటి అని తెలియదు, నువ్వెవరని తెలియదు నాకు. అంతేకాదు తవ ప్రవృత్తి విజ్ఞాతం ఇచ్చాను, నువ్వెవరో నేను తెలుసుకోవాలి, అసలు నీ ప్రవృత్తి ఏమిటి, నీ ఉద్యోగం ఏమిటి. ప్రవృత్తి అంటే ఇక్కడ అసలు నువ్వు చేసే పని ఏంటయ్యా, ఏం చేస్తుంటారండి మీరు అని అడుగుతారు చూసారా, నువ్వెవరివి, నువ్వేం చేస్తుంటావు, అసలు సంగతి చెప్పు నాకు అంటున్నాడు అర్జునుడు. భగవంతుడు చెప్పి తీరాలి చూసారా, నువ్వెవరో చెప్పవలసినది, అసలు నీ యొక్క వృత్తి ఏమిటి, నీ పని ఏమిటి ఇక్కడ, అది కూడా చెప్పవలసినది. ఎంత మంచి క్వశ్చన్ చూడండి. ఇప్పుడు పరమాత్ముడు చెప్తున్నాడు, నేనా, నేనెవరినో చెప్పమంటావా, చెప్తాను విను అంటున్నాడు. 32వ శ్లోకం.
శ్రీ భగవాను వాచం, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధః, లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. ఋతే పిత్వాన్న భవిష్యంతి సర్వే, ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః.
శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యుత్తరం ఇస్తున్నారు అర్జునుడికి, బదులు చెప్తున్నారు. ఏమని, లోకక్షయకృత్ ప్రవృద్ధః కాలః అస్మి, నేనెవరినో తెలుసా, లోకక్షయకృత్, లోకాన్ని క్షయం చేయడానికి కంకణం కట్టుకున్న వాణ్ణి నేను అన్నాడు. ప్రవృత్తః అన్నాడు. ప్రవృత్త అంటే కంకణం కట్టుకోవడం అనమాట, నిర్ణయం తీసుకున్న వాణ్ణి అన్నాడు. దేనికి, లోకక్షయకృత అన్నాడు. లోకాన్ని అంటే ప్రజలని అని అర్థం. ప్రవృద్ధ నాట్ ప్రవృత్త, ప్రవృద్ధ అంటే కాల ప్రవృద్ధ, కాల ప్రవృద్ధ, కాల అస్మి అని అర్థం. అంటే కాలం అనే తత్వంతో నేను ఇట్లా వృద్ధి అవుతున్నాను. ప్రవృద్ధ అంటే వృద్ధి అయినాను నేను ఇప్పుడు. ఎందుకన్నా, లోకక్షయకృత్, వీళ్ళందరినీ క్షయం చేయడం కోసం ఇప్పుడు ఈ కాలం అనే తత్వంలో ప్రవృద్ధిగా పెరిగాను. పెరిగితేనే కదా అంత స్వాహా చేయగలం. ఏదైనా పట్టుకోవాలంటే చేతులు చాపాలి కదండి, ఇట్లా పెట్టుకుంటే అన్ని తీసుకోవచ్చు. కాబట్టి కాలతత్వంగా వ్యాపించాను నేను, పెరిగాను. దేనికంటే లోకక్షయకృత, లోకాన్ని క్షీణించబడి చేయడానికి. అదే నాకు నచ్చడం లేదు అసలు, ఆ క్షీణింపు చేయడమే నాకు నచ్చడం లేదు. అయ్యా చెప్తున్నారు, లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః. లోకక్షయకృత అంటే ఈ జనాన్నందరినీ, లోకానాం క్షయం కరోతి ఇది లోకక్షయకృత్. ఎవరైతే ఈ యొక్క జనులందరినీ నాశనం చేస్తాడో, మరణం పొందేటట్లు చేస్తాడో, లోకక్షయకృత్. కాలః ప్రవృద్ధ అహమస్మి, ఆ కాలాన్ని నేను. అంతేకాదు లోకాన్ ఇహ లోకాన్ సమాహర్తుం ప్రవృత్తః. ప్రవృత్తః అంటే నేను బయలుదేరాను. ప్రవృత్తః బయలుదేరాను దేనికో తెలుసా? లోకాన్ సమాహర్తుం ఇహ, ఇక్కడ ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పుడు, ఇహ ఇప్పుడు సమాహర్తుం అంటే సంహర్తుం చంపడానికి, వీళ్ళందరినీ చంపడానికి నేను బయలుదేరాను. అంటే ఏమిటి, ఇంకా నేను యుద్ధమే చేయలేదు కదయ్యా, నువ్వు చంపడానికి ఎలా బయలుదేరావు అంటే చెప్పబోతున్నారు ఆయన నెక్స్ట్ లైన్లో కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ నేను చంపడానికి బయలుదేరాను అని అన్నాడు. చూడండి ఎంత కాంట్రడిక్షన్ ఇక్కడ. అర్జున లేచి యుద్ధం చెయ్యి, బాణం పట్టుకో అంటున్నాడు. ఇంతవరకు ఉత్తిష్ట యుద్ధం చేస్తున్నాడు, ఇక్కడేం చెప్తున్నాడు, నేను బయలుదేరుతున్నాను వాళ్ళందరినీ చంపడానికి అంటున్నాడు. ఇప్పటి వరకు నన్ను లేవమన్నావు కదా యుద్ధం చేయడానికి, నువ్వెందుకు బయలుదేరావు, నువ్వెందుకు బయలుదేరావు యుద్ధానికి అంటే అది నువ్వేమిటయ్యా చేసేది, నేను చేసేది నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పబోతున్నారు. అదే చెప్తున్నారు చూడండి, ఋతే పిత్వాం స్వాం ఋతే అపి, నువ్వు లేకుండా కూడా మూడలైన ఈ అక్షౌహిణి సైన్యాలు ఉన్నాయి కదా, ఏడు అక్షౌహిణిల సైన్యం వచ్చింది ఆ పదకొండు అక్షౌహిణిల సైన్యాన్ని చంపడానికి. ఆ పదకొండు అక్షౌహిణిల సైన్యం కౌరవుల సైడ్, ఏడు అక్షౌహిణిల సైన్యాన్ని నాశనం చేయడానికి వచ్చింది. వీళ్ళందరినీ చెప్పకుండా నేను బయలుదేరాను వీళ్ళందరినీ చంపడానికి అన్నాడు. ఇంకొక సీక్రెట్ తెలుసా, నేను యుద్ధం చెయ్యను అన్నాడు. జ్ఞాపకం వచ్చిందా మీకు ఆ విషయం, నేను బాణం పట్టుకోను సుదర్శన చక్రం పట్టుకోను యుద్ధం చేయను, నేను మాత్రం రథాన్ని నడుపుతానన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, నేను బయలుదేరాను అంటున్నాడు, చంపుతాను నేను బయలుదేరాను చంపడానికి అంటున్నాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి చూడండి పరమాత్మని. అక్కడ కృష్ణ పరమాత్మగా యుద్ధం చేయనన్నాడు అంటే ఏమిటి, ఆల్రెడీ యుద్ధంలో ఏం జరగబోతున్నది, ఎవరెవరు చనిపోబోతున్నారు వాళ్ళందరూ నా మూలంగా ఆల్రెడీ బుక్డ్ అయ్యారు. అందుకని సర్వే యోధాః మూడలైన సర్వే యోధాః అంటే మూడు నాలుగు లైన్లో ఉంది యోధాః అనేది. ఈ యుద్ధ వీరులందరూ కూడా సర్వే యోధాః, సర్వే మూడో లైను, యోధాః నాలుగో లైను చివరి మాటలు, సర్వే యోధాః. ఈ యుద్ధ వీరులందరూ ఎవరు వాళ్ళు, ఏ అవస్థితాః, ఎవరైతే ఇక్కడికి వచ్చి యుద్ధ రంగంలో నుంచున్నారో, ఏ అవస్థితాః బాణాలు పట్టుకొని గదులు పట్టుకొని నుంచున్నారో, ఏ అవస్థితాః వాళ్ళెవరు, ప్రత్యనీకేషు అంటే ప్రతి అనీకం ప్రత్యనీకం, కేషు ప్రత్యనీకేషు అంటే ఈ యొక్క రెండు వైపులా ఉన్నటువంటి సైన్యంలో ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారో. అనీకం అంటే సైన్యం, కౌరవ సైన్యం పాండవ సైన్యం, ఈ సైన్యమునందు అని అర్థం. అనీకేషు ప్రత్యనీకేషు ఈ సైన్యమునందు రెండు వైపుల ఎవరైతే వచ్చి ఉన్నారో, సర్వే యోధాః ఏ అవస్థితాః, ఋతే త్వాం ఋతే అపి న భవిష్యంతి అంటే నీవు లేకుండా కూడా వాళ్ళందరూ చనిపోబోతున్నారు అని అర్థం. నీవు లేకుండా అర్జునుడి గర్వం, ఇన్సల్ట్ అర్జునుడికి, నువ్వు లేకుండా ఎవరైతే నీవు లేకుండా కూడా వాళ్ళు ఈ యొక్క వాళ్ళ జన్మాన్ని సాధించబోతున్నారో, ఎవరైతే ఈ యుద్ధంలో రంగంలో నిలుస్తున్నారో, ఎవరైతే నువ్వు లేకుండా కూడా వాళ్ళ జీవితాన్ని సమాప్తి పొందబోతున్నారో వాళ్ళందరినీ చంపడానికి వచ్చాను అన్నాడు. అంటే అర్జునుడికి చిన్న పోయి ఉండాలి మొహం, చిన్న పోయి ఉండాలి మొహం. అంతవరకు తాను పెద్ద వీరుణ్ణి నెసూరుణ్ణి నేనే చేస్తానని అనుకుంటున్నాడు కదా. రితే అంటే ఇక్కడంటే నువ్వు లేకుండా, వితౌట్ యు, నువ్వు లేకుండా కూడా అని అర్థం. రితే త్వాం రితే అపి, త్వాం అంటే నువ్వు, అపి నీవు లేకుండా కూడా అని అర్థం. అపి అంటే ఏమిటి, నీవు లేకపోయినప్పటికీ అని అర్థం. పెద్ద పెద్ద నువ్వు ఉంటేనే వీళ్ళందరూ చనిపోతారని చెప్పి అనుకోవాకు. అంటే ఏమనుకున్నాడు అర్జునుడు, వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, వీళ్ళందరినీ నేను ఎట్లా చంపగలను, కాబట్టి నా చేత ఇటువంటి దుర్మార్గం కర్మ నా చేత ఎందుకు చేయిస్తావు, నువ్వు ఇట్లాంటి పని చేయమని నన్ను అడుగుతావు ఎందుకు అని అంటున్నాడు కదా. ఆ అహంకారం ఆ అజ్ఞానం పోగొట్టాలి అంటే నువ్వు లేకుండా కూడా వీళ్ళందరూ ఎట్లాగో చనిపోబోతున్నారు, వాళ్ళందరినీ చంపడానికి నేను వచ్చేసాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి అర్జునుడు, ఏం చెయ్యాలి అని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ.
తస్మాత్వముత్తిష్ఠయ సోలభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతః పూర్వమేవ, నిమిత్తమాత్రం భవ సంయసాచిన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం, ఈ మొత్తం అధ్యాయంలోకి ముఖ్యమైన శ్లోకం. తస్మాత్, ఇక్కడ పైన చెప్పిన శ్లోకంలో న భవిష్యంతి అన్నారు చూసారా, భీష్మ ద్రోణ కర్ణ మొదలైన వాళ్ళందరూ కూడా ఉండబోయేది లేదు, నువ్వు లేకపోయినప్పటికీ కూడా ఈ యుద్ధంలో నేను ఇంకొకటి నిలుస్తాను, వాళ్ళని చంపిస్తాను, అదే పెద్ద పని కాదు. కానీ నువ్వు చంపి నువ్వు కీర్తిని సంపాదించవచ్చు కదా, అందుకని తస్మాత్ ఆ కారణం చేత, ఈ కారణం చేత. ఏ కారణం చేత, నువ్వు లేకుండా కూడా వాళ్ళు ఎలాగైనా చనిపోవడానికి రంగం సిద్ధమై ఉంది, ఎవరెవరైతే ఈ యుద్ధం రంగంలో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా నువ్వు లేకపోయినప్పటికీ వాళ్ళందరూ చనిపోవడానికి రంగం సిద్ధమై ఉన్నది కనుక, తస్మాత్ ఆ కారణం చేత, త్వం ఉత్తిష్ట, నువ్వు లేవవలసినది. కూర్చొని ఉన్నాడు ఇక్కడ, ఉత్తిష్ట అంటే మనం గుర్తు చేసుకోవాలి, అర్జునుడు సతికిల పడి కూర్చున్నాడు రథంలో నేను యుద్ధం చేయలేను అని, కాబట్టి నువ్వు లేచి నిలబడవలసినది. ఉత్తిష్ట, ఉత్తిష్ట అంటే నిలబడి యుద్ధం చేసి యశోల భస్వ, యశస్సుని, యశ అంటే కీర్తి, ఉత్తిష్ట అంటే నిలుచుని, యశ అంటే కీర్తిని లభస్వ పొందవలసినది. లభస్వ ఎట్లా వస్తుంది కీర్తి అంటే, శత్రూన్ భుంక్ష్వ రాజ్యం జిత్వా సమృద్ధ రాజ్యం జిత్వా. ఎట్లా వస్తుంది నీకు కీర్తి తెలుసా, శత్రువుల్ని సంహరించి, శత్రువుని అంటే శత్రువులను, భీష్మ ద్రోణ అంత సాల్వర్స్ పెద్ద పెద్ద వాళ్ళని, చిన్న చిన్న వాళ్ళని చంపితే, సైనికుల్ని చంపితే కీర్తి ఏమొస్తుంది, భీష్ముణ్ణి చంపాడు అంటే కీర్తి వస్తుంది, ద్రోణుడు అంతటి వాణ్ణి గురువు అంతటి వాణ్ణి చంపేశాడు అంటే కీర్తి వస్తుంది, కర్ణుడంతటి మహారథుణ్ణి చంపాడంటే కీర్తి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ చంపి కీర్తి తెచ్చుకోవలసినది. శత్రువుల్ని భుంక్ష్వ, భుంక్ష్వ అంటే అంటే రాజ్యాన్ని అనుభవించవలసిన అర్థం, శత్రువుని జిత్వ అంటే శత్రువులని జయించి, అలా తీసుకోవాలి, శత్రువులను జయించి సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని, శత్రూన్ అంటే శత్రువులను, జిత్వా అంటే జయించి, జయించిన తర్వాత నీకు కలగబోయేది ఏమిటి తెలుసా, రాజ్యం, సమృద్ధ రాజ్యం, సమృద్ధి అయినటువంటి కలిగినటువంటి ఈ రాజ్యం, హస్తినాపురం, ఇంద్రప్రస్థం ఇవన్నీ కూడా సమృద్ధి కలిగినటువంటి రాజ్యాలు, ఆ రాజ్యాన్ని నువ్వు సమృద్ధ రాజ్యం భుంక్ష్వ ఎంజాయ్, బాగా అనుభవించు, శత్రువుల్ని నాశనం చేసి రాజ్యాన్ని అనుభవించు, కీర్తిని సంపాదించు. నువ్వేం చేయక్కర్లేదు, నుంచుంటే చాలయ్యా అన్నా. చిన్నపిల్లల డ్రామాలో ఇట్లాగే చేస్తాను చెప్పాను కదా, ఒకసారి డ్రామా వేస్తుంటే చిన్నపిల్లవాడు చిన్నపిల్లలతో రామాయణం వేయిస్తున్నాం. వేయిస్తుంటే రాముని వారు బాణం వేస్తాడు కదా రావణాసురుడికి, బాణం వేసినప్పుడు అది కరెక్ట్గా వెళ్ళి రావణుడికి హృదయం నాభి దగ్గర తగలాలి. అది తగిలంగానే రావణాసురుడు కింద పడిపోవాలి. ఈ పిల్లవాడికి ముందే చెప్పాం, ఒకవేళ బాణం తప్పిపోయి ఎక్కడెక్కడ పడ్డా కూడా కింద రావణాసురుడికి చెప్పాం ముందే కింద పడిపో, ఎందుకంటే డ్రామా అక్కడ. నాకు బాణం తగలలేదు అని చెప్పి రావణాసురుడు అట్టాకి నిలుచోకూడదు కదా. అందుకని రావణాసురుడు పడిపోవాలి అక్కడ. అది నిజంగా అట్లాగే జరిగింది, వాడికి అట్లాగే ట్రైనింగ్ ఇచ్చాం. ఈ పిల్లవాడికి పాపం, ఎందుకంటే ఆడియన్స్ అంతా చూస్తుంటే భయం కదా, ఇది లాక్కుంటే అది ఎక్కడో పోయి పడింది, చేతికి ఎక్కడ తగిలిస్తే ప్రాణం ఎట్లా పోతుందండి. అయినా వాడు పడిపోయినాడు. అదే విధంగా అర్జున, నువ్వేసే బాణాల వల్ల ఎవరైనా చనిపోవడం లేదు ఇక్కడ. అప్పుడు వాడు రావణాసురుడు పడిపోగానే నిజంగా క్లాసులు కొడతారు జనం, చప్పట్లు కొట్టారు. రావణాసురుడు పడిపోగానే చప్పట్లు కొట్టింది, అసలు నిజంగా వీడి బాణం వేయటం వల్ల పడ్డాడా రావణాసురుడు? ఆ చప్పట్లు కొట్టడం అనేటువంటిది కీర్తి కదా, యశస్సు. ఈ పిల్లవాడికి సంతోషం, ఆహా నేను బాణం వేయగానే అందరూ చప్పట్లు కొట్టారు. సరే నీ బాణం వేస్తే నిజంగా తగలేదు, వాడికి ముందు చెప్పు కింద పట్టడానికి. అదే విధంగా వాళ్ళ ప్రారంభం అయిపోయి వాళ్ళందరూ చనిపోబోతున్నారు ఎట్లాగో, నీ లోపల నువ్వు బాణం వేసినట్టుగా నటించవయ్యా, నువ్వు చంపడం లేదు, ఇది రైట్ టైం. అందుకని కొంతమంది కష్టపడకుండా కీర్తి ప్రతిష్టలు వస్తాయి చూడండి, కష్టమే పడరు, ఆ టైం అన్నమాట అది. అందుకని మనం కూడా ఎప్పుడైనా ఆ టైం కనుక ఉంటే మనం కష్టపడకుండా డబ్బులు వస్తే కీర్తి ప్రతిష్ట అన్ని వస్తాయి. పాపం కొంతమందికి కష్టపడ్డా చెమటోడ్చి శ్రమపడినా కూడా డబ్బులు రావు, కీర్తి రాదు, ఎవరికో వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇది రైట్ టైం అర్జున, వాళ్ళందరూ నా ద్వారా చనిపోబోతున్నారు, నేను కారకుణ్ణి, నువ్వు ముందు నుంచో ఊరికే బాణం వేసినట్లుగా వెయ్యి, నీకు కీర్తి వస్తుంది, రాజ్యం వస్తుంది, శత్రువులందరినీ జయించాడు అని చెప్పి పేరు ప్రతిష్ట వస్తాయి నీకు, అందుకని నా మాట విను అంటున్నాడు. మయా ఏవ ఏతే నిహితాః పూర్వమేవ, మయా నా చేత, ఏవ నా చేతనే, అంటే నా చేతనే ఏతే ఈ వీరులందరూ కూడా పూర్వమేవ, ఇంతకు ముందే పూర్వమేవ అంటే ఇంతకు ముందే నిహితాః నా చేత చంపబడినారు వీళ్ళందరూ. ఇదేమిటండి, ఇంకా చావలేదు కదా వాళ్ళందరూ, నుంచోనే ఉన్నారు కదా, అంటే ఏమిటి, ఆ శరీరాలు ఉన్నాయి అంతే, ఆ శరీరాలు నాంతే వాసి ఉన్నాయి అక్కడ, అంటే ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ టు డై అన్నది నిర్ణయం అయిపోయింది అన్నమాట అర్థం. వాళ్ళందరూ నా చేత ఇంతకు ముందే చనిపోయి ఉన్నారు, అందుకని నువ్వెవరు అయ్యా వాళ్ళు నేను చంపను, ఆయన మా గురువు భీష్మ పితామహుడు నేను చంపను అంటానే, నువ్వెవరివి, వాళ్ళందరూ నా చేత ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, నేను చంపేశాను వాళ్ళని అన్నాడు. అంటే ఏమిటి, వాళ్ళ ప్రారంభం అయిపోయింది, వాళ్ళ ప్రారంభం అయిపోయింది, ఆ టైంలో నువ్వు కొంచెం అట్లా ముందుకొచ్చి చేశావంటే నీ కీర్తి ప్రతిష్ట రాజ్యం ధర్మయుద్ధం చేశావనేటువంటి వచ్చేస్తుంది, స్వర్గానికి వెళ్ళొచ్చు నువ్వు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. చెప్పి నిమిత్త మాత్రం భవ, నిమిత్త మాత్రం అంటే ఏమిటి, పేరుకి నిమిత్త మాత్రం, నువ్వు చేసేది ఏం లేదు, అక్కడ పోయి నుంచో కొంచెంసేపు అంతే, నిమిత్త మాత్రం ఇన్స్ట్రుమెంట్ అని అర్థం, బి యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్రం భవ, ఒక నిమిత్త మాత్రుడిగా ఉండు, నువ్వు న్యూట్రల్ అన్నమాట, అటు లేదు ఇటు లేదు, నిమిత్త మాత్రంగా ఉండవలసినది, బి యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఒక కరణంగా ఉండిపో, అక్కడ నా యొక్క కరణంగా ఉండిపో నువ్వు, ఏ సవ్యసాటి, ఎడం చేత్తో యుద్ధం చేస్తాడు అర్జునుడు, ఎడం చేత్తో బాణాలు వదిలిపెడతావు కదా నువ్వు, అందుకని చెప్పి ఆయన అడ్రస్ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. బాణం వదులు అని అర్థం, గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎడని చెప్తూ యుద్ధం చేసేవాడివి, నీకు వీళ్ళందరూ ఒక లెక్క. జస్ట్ లీవ్ ద యారో అన్నాడు, వదిలిపెట్టవలసింది బాణం అని చెప్పారు కృష్ణ పరమాత్మ. చెప్పి ఆ నిమిత్త మాత్రం అంటే ఏమిటి అనే విషయాన్ని వచ్చే గీతా క్లాస్ లో చెప్తాను.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః.